அவித்யாநாமந்தஸ்திமிரமிகிரத்வீபநகரே ஜடானாம் சைதன்யஸ்தபகமகரந்தஸ்ருதிஹரே தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதோ நிமக்னானாம் தௌஷ்ட்ரா முரரிபுவராஹஸ்ய பவதி. சுக்லாம்பரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வ விக்னோபசாந்தயே. வந்தே குருபதத்வாந்த்வமவாங்மானசகோச்சரம் ரக்தசுக்லப்ரபாமிஸ்ரிமதர்க்யம் த்ரைபுரம் மகஹ. நாராயணம் நமஸ்கிருத்ய நரம் சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வ்யாஸம் ததோ ஜெயமுதீரயேத். சச்சிதானந்த ரூபாய விஸ்வோத்பத்தியாதி ஹேதவே தாபத்ரய விநாசாய ஸ்ரீ கிருஷ்ணாய வயம் நுமஹ. நம சிவாபியாம் நவயௌவனாபியாம் பரஸ்பராஸ்ரிஷ்ட வபுர்தராபியாம் நகேந்திர கன்யா வ்ருஷகேதனாபியாம் நமோ நமசங்கர பார்வதீப்யாம். சக்திஹஸ்தம் விரூபாக்ஷம் சிகிவாஹம் ஷடானனம் தாருணம் ரிபுரோகக்னம் பாவயே குக்குடத்வஜம். செப்பன் ஜாய ஸ்ரீராம். பிப்பலாதுனி ஆவிர்பாவ ఘట్టాన్ని మీ అందరికి వినిపించాను. పిప్పలాదుడు పుట్టి పుట్టగానే తల్లి కోల్పోవడం వల్ల, తండ్రి ఎవరో తెలియని దుస్థితిలో ఉండడం వల్ల, నారదుని ద్వారా తన జన్మ వృత్తాంతం తెలుసుకుని, పరమ పవిత్రురాలు నా తల్లి తపస్సు చేసుకుంటున్నావాడేమో, ఏదో వస్త్రం కట్టుకుని గర్భవతి అయి నన్ను కనడం ఏమిటి, కన్న వెంటనే వాడు మరణించడం ఏమిటి, ఈ దుస్థితికి మూల కారణం ఏమిటి అని నారదుని అడిగితే, నీ జన్మలగ్నంలో శనైశ్చరుడు ఉన్నాడు, పుట్టినప్పుడు లగ్నంలో కానీ లేదా అష్టమంలో కానీ అర్ధాష్టమంలో కానీ శని ఉంటే వాడికి అపఖ్యాతి లేదా సంపదలు నశించిపోవడం లేదా ఏదో విధమైనటువంటి సంగ్రామం ఇటువంటివి ఏర్పడతాయి. అందుకే కొంతమంది ఇళ్లలో ఎప్పుడు కొట్టుకు తెచ్చిపోవడానికి మూల కారణం అదనమాట. ఇదంతా శని ప్రభావం అనగానే ఆ బాలుడు బృహస్పతి యొక్క అంశతో పుట్టాడని చెప్పుకున్నాం కదా. బృహస్పతి అన్నగారి పేరు ఉతత్యుడు లేక దీర్ఘతముడు. ఆయన భార్యని బృహస్పతి అవమానించాడు. తల్లి లాంటి వదినను అవమానించావు కనుక నువ్వు భూలోకంలో మానవుడిగా పుట్టు అంటే, నేను మానవుడిగా పుడితే దేవతలకు ఇబ్బంది కదా, శాపాన్ని మార్చమనగా నువ్వు నువ్వుగానే ఉండగా నీ అంశతో నీలో ఉన్న కొంత శక్తి భూలోకంలో పిప్పలాదుడు అనే పేరుతో పుట్టి తదనంతరం ఎన్నో కష్టాలు పొంది ఆపై జగత్కీర్తి పొందుతాడు. అతడు పడే బాధలన్నీ బృహస్పతిగా నీకు తెలుస్తే నువ్వు ఆ బాధపడతావు అన్నాడు ఆయన. అంటే భూలోకంలో ఈ కుర్రవాడు పడే బాధ అదే సమయంలో ఆయన కూడా పడతాడు. కొన్ని చోట్ల ఒక వ్యక్తి పడే బాధ వాడి అంశతో ఉన్నవాడు కూడా పడతాడు. కవల పిల్లల్లో కొంతమందికి అలా ఉంటాయండి, అతుక్కు పుట్టారనుకోండి, వాళ్ళు తమ్ముడిని ఎవరినో కొడితే అన్నగారికి ఆ బాధ తెలుస్తుంది కొట్టపోయిన. అలాగే నువ్వు కూడా బాధపడతావు అనడం వల్ల ఆయన అంశతో ఈయన పుట్టాడు కాబట్టి మహా తపశ్శక్తి సంపన్నుడు. అందుకే శనైశ్చరా ఎంత పని చేశావు, నాకు అన్యాయం చేస్తావా అని కోపంతో ఆకాశంలో ఉన్న శనిగ్రహం కేసి చూడటంతో అంతటి శనైశ్చరుడు ఒక్క దెబ్బకి డామని కింద పడిపోయాట. దీన్ని బట్టి మహాతపస్యాలు గ్రహాలను కూడా పడగొట్టారు. రేవతి నక్షత్రాన్ని పడగొట్టినటువంటి మహర్షి కథని మనం ఇతపూర్వం చెప్పుకున్నాం, రేవత పర్వతం మీద పడిపోయిన ఘట్టాన్ని. ఇప్పుడు ఈయన శనైశ్వరుడు పడగొట్టగానే నారదుడు తెల్లబోయి, ఓ అరి బాబాయ్, శనైశ్వరుడు మహానుభావుడు ఆయన సూర్యపుత్రుడు, ఆయన తప్పే ఉంది ఇందులో. మనము చేసిన పాపపుణ్యములను బట్టి మనం ఒక నక్షత్రంలో పడతాం. మన పాపపుణ్యాలను బట్టే లగ్నంలో ఒక్కొక్క గ్రహం ఉంటాడు. కర్మములకు తగిన ఫలములు కర్మలకు ఇవ్వడానికి గ్రహములు బాధ్యత వహిస్తాయి తప్ప వాటికి వ్యక్తిగత రాగద్వేషాలు ఉండవు. ఇది బృహస్పతి యొక్క సోదర శాపం. ఆ శాపం వల్ల నువ్వు ఆ లగ్నంలో పుట్టావు, నీకు ఈ కర్మయోగం వచ్చింది. కాబట్టి నువ్వు శనిని అలా ఎప్పుడు చూడకూడదు. పైగా శనికి కోపం వస్తే నువ్వు నేను ఎవరు ఉండవు అంత గట్టివాడు అని నచ్చజెప్పి వెంటనే తన తపశ్శక్తితో శనైశ్చరుణ్ణి యథాప్రకారంగా గ్రహం చేశాడని కూడా నేను మీకు చెప్పాను. నారద అనుగ్రహంతో పడిపోయిన శని మళ్ళీ పైకి వెళ్ళిపోయాడు. చాలా పెద్దవాడండి శనైశ్వరుడు అంటే, మనకంటే చాలా పెద్దవాడు. మనకంటే నా ఉద్దేశం భూమి కంటే. భూమికి 7 రెట్లు ఉంటాడు శనైశ్వరుడు అని పురాణాలు చెప్పాయి. ఈ సైన్స్ ఏముందిలేండి, ఇక్కడ నుంచి చూసేదో ఊహే తప్ప వీడి మొహానికి వీడి జీవితంలో శని దగ్గరికి వెడతాడా, వెడితే మళ్ళీ వీడి పని ఉంటుందా, ఏదో ఎంత ఉంటాడో అంత ఉంటాడో అని ఒక ఊహ. కానీ భూమి చుట్టూ ప్రదక్షిణ చేసిన మహానుభావులు అయితే భూమి ఎంత ఉందో చెబుతారు, శని ఎంత ఉందో చెప్పగలుగుతారు. ఏమీ లేని వాడు ఇంట్లో కూర్చుని టెలిస్కోప్లోనో ఇంకో దాంట్లోనో వాట్సాప్లోనో చూసి ఏం చెబుతాడు, ఇదంతా గ్రాఫిక్స్, దాంతో చెప్పేది వేరు, అసలు సిసలైన తపశ్శక్తితో చెప్పేది వేరు. అంత బలవంతుడి శనిని నారదుడు ఎంత గొప్ప గురువు కాకపోతే తన తపశ్శక్తితో తిరిగి యథాస్థానంలో నిలబెట్టాడు ఆలోచించండి. వెంటనే శని అక్కడ కూర్చున్నాడు. కూర్చోగానే అప్పుడు శని మళ్ళీ పిల్లవాడి కేసు ఎక్కడ కోపంగా చూస్తాడో, పిల్లవాడి బతుకు ఏమైపోతుందోనని నారదుడు పిల్లవాడి మీద జాలి, శని మీద గౌరవం వల్ల, శనైశ్చర వీడు బాలుడు, తపశ్శక్తి సంపన్నుడు, క్షణికోద్రేకంతో నిన్ను కోపంతో చూడడం వల్ల నువ్వు పడిపోయావు, అందుకని పిల్లవాడి మీద కోపం ఎంతనే. మీ నాన్నగారు ఉన్నారు సూర్యుడు, ఆంజనేయుడు పట్టుకోవడానికి వస్తే ఏం చేశారు, జాలి పడ్డారు, వేడి తగ్గించాడు. నువ్వు కూడా సూర్యపుత్రుడి, అందువల్ల నీకు జాలి ఇంకా ఎక్కువ ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లో కోపగించకు, అతనికి వరాలి అని నచ్చజెప్పి ఆ తర్వాత పిప్పలాదునికేసి తిరిగాడు. ఈ మహానుభావుడు శనైశ్చరుడికి నువ్వు కూడా నమస్కారం చేసుకో, అటువంటి గ్రహాలు చాలా అరుదుగా ఉంటాయి. ఆ మహానుభావుడికి సూర్యుడు, శివుడు, విష్ణువు, బ్రహ్మ వీళ్ళంతా అనేక వరాలు ఇచ్చారు. అందువల్లే ఆయన ఎవరినైనా పీడించగలడు. ఆయన తలుచుకుంటే ఇంద్రుణ్ణి కూడా భ్రష్టుండి చేయగలడు, పదభ్రష్టుండి చేయగలడు. మహానుభావులు పట్టుకున్నాడు. ఆఖరికి ఇంతెందుకు, శివకేశవులు కూడా తలుచుకుంటే నువ్వు మమ్మల్ని పీడించేటట్టుగా నీకు వరం ఇస్తున్నావు, వాళ్లే వరాలు ఇచ్చారట. అంటే నిజానికి వాళ్ళు తలుచుకుంటే ఈయనంతనుకోండి, కానీ అయినప్పటికీ వాళ్ళు వరాలు ఇచ్చారు. అందుకే శివుడు కూడా దాక్కున్నాడని ఒక కథ ఉంది మనకి. వెంకటేశ్వరుడు కూడా 7 కొండల మీద అడుగు పెట్టేటప్పుడు తప్పుకున్నట్ట. శనివారం నాడు వెంకటేశ్వరుడిని పూజిస్తే శనిదోషం లేకుండా తర్వాత శనైశ్వరుడు వేడుకున్నాడు, వరాలు ఇచ్చాడు, అది వేరే విషయం. జన్మస్థస్తు విశేషేణ ద్వితీయస్తు తథాపరః దేవానామపి పీడాంచ కురుతే అష్టమరాశిగః. జన్మంలో గనక శని ఉంటే, లేదా జన్మలగ్నం నుంచి రెండవ అంశంలో వరుసగా జన్మలగ్నం పెట్టి 1, 2 అలా వరుసగా ఏం చేస్తారు, పాదాలు వేస్తారు. 2వ స్థానములో శని ఉన్న, జన్మస్థానంలో శని ఉన్న, లేక జన్మలగ్నంలో పూర్తిగా శని కేంద్రీకృతమై ఉన్న, అష్టమ శని ఉన్న, అష్టమ రాశి అంటే 8వ రాశిలో కనుక శని ఉంటే జన్మాష్టమి లేక అష్టమ శని అంటారు, లేదా అర్ధాష్టమ శని ఉన్న, ఏలినాటి శని ఉన్న, అలాంటప్పుడు దేవతలను కూడా పీడించగలుగుతాడు ఆయన. ఆయన ప్రభావానికి ఇంద్రాదులు కూడా భ్రష్టులైపోతారు. ఆయన శక్తి సామాన్యమైనది కాదు. నిరంతరం కఠోర తపస్సు చేసి మునులు, అన్నిటికీ అతీతంగా ఉండే యోగులు కూడా ఆయన అనుగ్రహం లేకపోతే భ్రష్టులైపోయారు. ఆస్తిపాస్తులు విడిచిపెట్టి ఏ విధమైన కోరిక లేక అరణ్యాలలో దిగంబరులై తపస్సు చేసుకునేవాళ్ళు కూడా ఆయన దెబ్బకి తలకిందులయ్యారు. గోచిగుడ్డ పెట్టుకు తపస్సు చేసుకునేవాడు వీడు, ఒక ఆయన గోచిగుడ్డ పెట్టుకు తపస్సు చేస్తున్నట్ట, సిరిదృష్టి పడగానే ఉన్న గోచిపోయింది అన్నారు. గోచిగుడ్డ పోయింది ఆయనకి. అంటే కేవలం కౌపీనధారులైన వాళ్ళ మీద ఆయన దృష్టి పెడితే కూడా వాళ్ళకి ప్రమాదం వచ్చింది. మాకేం నష్టం అనుకుంటారు? ఆ కౌపీనం కూడా కొద్ది నష్టమేగా, తపస్సు ఆగిపోవడం నష్టం. ఇంతెందుకు ఆశ్రమాలు కట్టుకుని ఇద్దరిద్దరు తపస్సు చేసుకుంటూ ఉంటే ఇద్దరి మీద శని దృష్టి పడగానే ఇద్దరు కొట్టుకుని ఆశ్రమాలు పాడు చేసుకుని చివరికి ఇద్దరు చెరువు దొరికిపోయారు. 1000 ఏళ్ల తపస్సు భ్రష్టమైపోయిందట. 1000 ఏళ్ళు చేసిన తపశ్శక్తి నశించిపోయింది. మళ్ళీ 1000 ఏళ్ళు కష్టపడితే కానీ తపశ్శక్తి రాదు. నెల నెల ఆర్డి కట్టి చచ్చి చేయడం 10,000, పోగు చేయడం 1 ఎత్తు, 10,000 5 నిమిషాలు ఖర్చు పెట్టడం అనుకో, అది పెద్ద కష్టం ఉంది. తగలేయడం తేలిక. నెలకు 1,000 రూపాయలు తప్పున నా శిష్యుడు ఒకడు ఆర్డీ కట్టాడు, 12,000 అట. 12,000 దాచుకోరంటే దాన్ని తీసుకెళ్ళి మొన్న ఏదో సెల్ ఫోన్కి తగలెట్టాడు. దాచడానికి పట్టింది 12 నెలలు, తగలబెట్టడానికి పట్టింది 12 నిమిషాలు. తపస్సు చేయడానికి కష్టం 1,000 ఏళ్ళు పెడితే శనైశ్చర కటాక్షం లేక 1,000 ఏళ్ల తపశ్శక్తి 1,000 సెకన్లలో పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అదే శనైశ్చరుడు గొప్పతనం. అందువల్ల శనికి దండం పెట్టాలని కానీ పిప్పలాదుడు భయపడిపోయాడు. కుర్రాడు కదా, అమ్మా అంత గొప్పవాడని తెలియక ఏదో తెలియక కోపంతో చూశానండి, పెద్దల కేసు కోపంగా చూడకూడదా అన్నాడు. 3 ఏళ్ల కుర్రాడండి ఆయన. 3 ఏళ్ల పిల్లల దగ్గరికి వెళ్ళి ఏదైనా లాక్కుంటే వాడు కోపం వచ్చేసి తెలుసా, వాళ్ళు సెల్ ఫోన్తో ఆడుకున్నప్పుడు సెల్ తీయండి, వాళ్ళు కనుక ఏ ఆంజనేయుడు సీరియల్స్ చూస్తున్నప్పుడు ఆ సీరియల్ కట్టేయండి, టీవీ కట్టేయండి, వాళ్ళు పండుకుంటారు కోపంతో చూసేస్తారు. అలా ఈ 3 ఏళ్ల కుర్రాడు పిప్పలాదుడు ముందేదో శని మీద కోపగించాడు, ఇప్పుడు ఆ కోపం పోయి భయం వచ్చింది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారనగా, భక్తితో శనికి దండం పెట్టు, కుదిరితే శనైశ్చరుణ్ణి స్తోత్రం చెయ్యి, ఇక భవిష్యత్తులో ఎప్పుడూ నీకు శనిదోషం ఉండదు, నువ్వు మహానుభావుడు అవుతావు, జగత్తు రోజూ నిన్ను తలుచుకుంటుంది, ముఖ్యంగా నదీ స్నానం సముద్ర స్నానం చేసేవాళ్ళు నీకు దండం పెట్టకుండా స్నానం చేయరు. తదనంతరం అవతారం చాలించాక బృహస్పతిలో కలిసిపోతామనగానే ఆయన భక్తితో 3 శ్లోకాలలో శనైశ్చరుణ్ణి స్తుతించాడు. ఇది మామూలు స్తోత్రం కాదన్నారు. అందుకే ఈ స్తోత్రంలో ఉన్న ప్రత్యక్షరం మీరు కూడా నేను చెబుతూ ఉంటే చెప్పండి. నమస్తే క్రోధ సంస్థాయ, నమస్తే క్రోధ సంస్థాయ పింగళాయ నమోస్తుతే, నమస్తే బభ్రురూపాయ కృష్ణాయ చ నమోస్తుతే, నమస్తే రౌద్రదేహాయ, నమస్తే చ అంతకాయ చ నమస్తే యమసంజ్ఞాయ, నమస్తే సౌరయే విభో, నమస్తే మందసంజ్ఞాయ శనైశ్చర నమోస్తుతే ప్రసాదం కురు దేవేశ దేనస్య ప్రణతస్య చ. ఎంత సులభమైనదో ఈ స్తోత్రం, కానీ శక్తివంతమైనది. బాలుడైన పిప్పలాదుడు చేసిన స్తోత్రం ఇది. ఈ స్తోత్రం చెయ్యటంతో నల్లని శరీరముతో పర్వతాకారంతో శనైశ్చరుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన మహాకాయుడు, కానీ ఈయన కోసం కొంతవరకు తన శరీరమును చిన్నది చేసుకుని క్లుప్తం చేసుకుని దర్శనమిచ్చాడు. ఆ దివ్యమంగళ రూపాన్ని చూసి పొంగిపెట్టిన ఆయన పేరుకి నీలంగా ఉంటాడు, కానీ పలా అందంగా ఉంటాడండి. శనైశ్వరుడు అందరూ అనుకున్నట్టుగా భయంకరాకారంతో ఉండడు. ఎవరికి భయంకరాకారంతో ఉంటాడు? కష్టాలు అనుభవించే యోగం ఉన్న పాపాత్ములకి భీకరంగా కనపడతాడు, మీలాంటి పుణ్యాత్ములకి పరమసుందరంగా కనపడతాడు. ఎవడైనా అంతే, యమధర్మరాజు గారు కూడా పాపాలు చేసిన వాడికంటే ఎప్పుడు ఈ గుళ్ళోకి వచ్చి గురువుగారి పురాణం వినరు కదా. ఒక్కనాడు కూడా పద్మాకర్ గారి దర్శనం చేసుకోకుండా, ఆయన పురాణం యూట్యూబ్లో వినకుండా, సీరియల్స్ చూసే వాళ్ళకేమో యముడు అతి భీకరాకారంగా కనపడతాడు, పాకిస్తాన్ ప్రెసిడెంట్లా కనపడతాడు. పాకిస్తాన్ ప్రధానిలా కనపడతాడు. అదే చక్కగా పురాణం విన్నారనుకోండి, పరమసుందరంగా కనపడతాడు, అందంగా కనపడతాడు. యముడు పుణ్యాత్మలకి తెల్లగా తెల్లని బట్టలతో మల్లెపూలా కనపడతాడు. శని కూడా అంతే, నీలంగా ఉన్న శని పుణ్యాత్మలకి కృష్ణుడి యొక్క ఆకారంలో కనపడతాడు. అదే పాపాత్మలకు అతి భయంకరంగా కనపడతాడనమాట. అలా మహానుభావుడు అందంగా దర్శనమిచ్చి, నాయన నీకేం వరం కావాలో కోరుకో, నువ్వు చేసిన ఈ ప్రార్థన సామాన్యమైనది కాదు, అపూర్వమైనది, ఇందులో ఒక్కొక్కటి ఒక్క మంత్రం, ఈ మంత్ర శక్తికి నేను మెచ్చుకున్నాను, నన్ను క్రోధ సంస్థాయ అన్నావు, అంటే క్రోధాన్ని ప్రదర్శిస్తాడని ఒక అర్థం, క్రోధాన్ని అదుపులో పెట్టుకునేవాడని ఒక అర్థం అంట. దుర్మార్గుల మీద కోపంతో అలా కనపడతావు, పుణ్యాత్మలకి అందంగా కనపడతావు, పింగళ వర్ణంలో ఉండేటట్టుగా నన్ను వర్ణించావు. నేను బభ్రు రూపుణ్ణి, నిజమే, అతి భీకరమైన విశాలమైన గుండ్రమైన శరీరము కలిగిన వాణ్ణి, అదే సమయంలో చక్కగా సన్నగా ఉందా లేదా నడుము అన్నట్టుగా మోకాళ్ళ వరకు వేళ్లాడుతున్న చేతులతోనూ ఉంటాను. ఈ రెండు రూపాలు ఉన్నట్టుగా నన్ను బభ్రు రూప అన్నావు, నన్ను కృష్ణుడు అన్నావు. కృష్ణ శబ్దమునకు నీలముగా ఉండేవాడు, నల్లగా ఉండేవాడు అని ఒక అర్థం. సాక్షాత్తు కృష్ణస్వరూపుడు అన్నావు, కాబట్టి నిన్ను ప్రేమించాను, గౌరవిస్తున్నాను. రౌద్రదేహం, రుద్రస్వరూపం నాది, కానీ భక్తులకి శాంతస్వరూపం. అంతకుణ్ణి నేను, మృత్యుస్వరూపుణ్ణి, భక్తులకి మాట వరస కూడా అంతము లేనికుండా చేసేవాడిని. నిజానికి పాపాత్ముల్ని అంతం చేస్తాడు, పుణ్యాత్ములకి అసలు అంతము ఎప్పటికీ లేని సంపదలు ఇచ్చేవాడు. నేనే యమసంజ్ఞతో జీవులను శిక్షిస్తాను, అదే సమయంలో పుణ్యాత్మలను యమ అనే నామముతో నియమములతో నడుచుకునేటట్టుగా చేస్తాను. యముడు అంటే రెండు అర్థాలు, శత్రువులను పాపాత్ముల్ని శిక్షించువాడు. అష్టాంగ యోగ మార్గంలో యమ నియమ ఆసన ధ్యాన ప్రాణాహార ప్రత్యాహార సమాధి ఇత్యాది అష్టాంగ యోగాలు ఉన్నాయి కదా, అందులో యమ అని ఒకటి ఉన్నది, అంటే శరీరమును మనస్సును అదుపులో పెట్టుకోవడానికి పనికొచ్చే నియమములను యమములు అంటారన్నమాట. ఆ నియమముల రూపంలో ఉండేవాడిని నాకు అర్థం, అంటే నేను యోగస్వరూపుణ్ణి అన్నాడు చెప్పకుండానే. ఎంత టెక్నిక్గా ప్రార్థించాడండి ఈ కుర్రాడు, నువ్వే యముడు అన్నాడు, యమ అని పేరు కలిగిన అష్టాంగ మార్గములోని ఒక భాగస్వరూపుడు నువ్వు అన్నమాట. ఇంకా నీవే సౌరివి అని నన్ను నువ్వు స్తుతించావు. సౌరి అనగా సూర్యుని యొక్క కుమారుడు, సోరహ అన్నప్పుడు దంత్యం రాయాలి, సీతలో సారాయాలి, అలాంటి సోరహ అంటే సూర్యభగవానుడు. అలా కాకుండా సీతలో ఉన్న సూ కాకుండా శ్రీరాముడిలో ఉన్న శవర్ణం రాశాం అనుకోండి, ఆ సూర్యుడు దానికి పరాక్రమవంతుడు అని అర్థం. అందుకని సోరహ అన్నప్పుడు సకారూకారముల సూ దంత్యం రాసి, అంటే సీతలో ఉన్న సా రాసినట్టయితే దానికి సూర్యుడు, సోర సూర్యార్యమహ అని వరసగా ఆయన పేర్లు. ఆయన కుమారుడు సౌరి, అంటే ఇక్కడ ఏ సా రాయాలన్నమాట, సౌరియే విభో అన్నప్పుడు దంత్యమును రాయాలి, స ష స ఆ సా రాయాలి, సీతలో ఉన్న సా రాయాలి, అలాంటి సా ఔకారం ఇస్తే సౌ అనమాట. సౌరయే అనగా సూర్యకుమార అని ఒక అర్థం. మొత్తం గ్రహకూటములను అదుపులో పెట్టేవాడు అని ఒక అర్థం. అటువంటి వాడిగా నన్ను సంబోధించావు, నన్ను మందుడు అన్నావు, అనగా చురుకుగా కదలని వాణ్ణి నేను. కానీ మందహ అంటే మం దదాతీతి మందహ, సకల శుభములను ఇచ్చేవాడు కూడా, శుభాలు ఇచ్చేవాడిని నేనే. శనైహి చరతీతి శనైశ్చరహ, అలా మెల్లిగా మెల్లిగా పెడతాట. ఒక ఇంట్లో అడుగు పెడితే అందులోంచి బయటికి రావడానికి 7.5 ఏళ్ళు పడుతుంది, అదే ఏళ్ళు నడిచని, అంత మెల్లగా పెడతాడు కనుక శనైశ్వరుడు అన్నారు. మరొక అర్థం ఏమిటి, సంపదలు ఇచ్చాక ఆ సంపదలు ఇంట్లోంచి బయటికి వెళ్లకుండా చాలా జాగ్రత్తగా అట్టే పెడతాట. శనైశ్వరుడి అనుగ్రహంతో సంపదలు వస్తే ఆ సంపదలు కొంపలోంచి పొమ్మన్నా పోవు. వీడు ఎంత గింజుకొని పక్కవాడికి క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ఇచ్చినా వీడి డబ్బులు వీడికి వచ్చేస్తూ ఉంటాయి. మరి కొంతమంది డబ్బులు బాగా తగలేస్తారు, జీతం ఎంతానో నాతం అంతాను, అంటే డబ్బు కంటే ఖర్చు ఎక్కువ పెడతారు. అలాంటి ఖర్చు పెట్టేవాడికి శనైశ్చర అనుగ్రహం ఉంటే వీడి డబ్బు భద్రంగా ఉంటుందని అర్థం అనమాట. కొంతమంది అందుకే పోగేసిన డబ్బు జాగ్రత్తగా అట్టే పెట్టుకుంటారు ఇంట్లో, యావత్ జీవితం వాడి డబ్బు ఉంటుంది, చచ్చేటప్పుడు డబ్బు లేక పక్కవాడి దగ్గర చెయ్యి చాచవలసిన దుస్థితి రాదు. బెంగళూరులో ఓ భక్తురాలు ఉండేది, చాలా పెద్దవాడు ఇప్పుడు ఉందో లేదో తెలియదు. ఎందుకంటే నేను ఎప్పుడో 20 ఏళ్ల క్రితం వారింటికి భోజనానికి వెళ్ళాను. చాలా గొప్ప నియమవంతురాలు. ఏం లాభం? డబ్బు ఉండేది. ఆ రోజుల్లో నేను ఎరిగి ఆవిడకి ఉన్న స్థలములు కనీసం 100 కోట్లు చేస్తాయి ఆ రోజుల్లో. ఇప్పుడు ఎంత ఉంటుందో లెక్కలేదు. వాళ్ళ మామగారు అంత సంపద ఇచ్చారు. నియమంత్రణ లేక పిచ్చి పిచ్చి ఖర్చులు పెట్టి ఎవడొస్తే ఎవడో ఒక ఆవిడ వచ్చేది, చెన్నైలో ఉండేది, ఆవిడకి ఈయనేమో డబ్బులు పంపేసేవాడు. మొగుడు భార్యాభర్తలు ఇద్దరు వెనక ముందు చూడకుండా వచ్చిన వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చేసి ఆ డబ్బు ఎంత వస్తుంది ఖర్చు, ఎంత ఖర్చు పెడుతున్నాం చూడకుండా ఖర్చు పెడితే ఏమవుతుందండి? ధనమును నియంత్రణ లేకుండా విచ్చలవిడిగా ఖర్చు పెడితే లక్ష్మీదేవి కోపం వస్తుంది. చివరికి సొంతిల్లు లేక అద్దింట్లో గడిపారు. చివరికి తెలుసా, 2000 సంవత్సరంలో సొంతిల్లు బంగారం లాంటి ఇల్లు, పెద్ద భవంతులు ఉండేవాళ్ళు డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెట్టి ఆ రేపు రాకపోతుందా బోల్డ్ ఆస్తులు ఉన్నాయి కదా అనుకున్నారు. అనుకుని ఖర్చు పెట్టడం వల్ల ఆస్తులు కరిగిపోయాయి. ఇప్పుడు శాస్తి అయ్యింది, నాస్తి అయ్యింది. ఆ తర్వాత నేను 2017లో అనుకుంటాను మా తమ్ముడి ఇంటికి వెళ్ళాం మా అమ్మగారి సంవత్సరీకాలకి. అప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో ఎంక్వైరీ చేస్తే ఊరి చివరి గుడిసెలో ఉన్నారు. చివరికి అంత ఆస్తి పోగొట్టుకుని ఎందుకా పనిచేశారు? భగవద్ అనుగ్రహం లేకపోవటమే కాదు, స్వయంకృత అపరాధం కొంత ఉంటుంది. భగవంతుడు తనను తాను అదుపులో పెట్టుకున్నవాడికే సాయం చేస్తాడు. నేను ఎవ్వండి లెక్క చేయను, ఖర్చు పెట్టేస్తాను అని నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే ఆయన నీకు ఎందుకు సాయం చేస్తాడు? ఆయన నీకు ఇచ్చాడయ్యా, ఇచ్చిందని నువ్వు నిలబెట్టుకోకుండా పిచ్చి పనులు చేస్తేలాగా. అందువల్ల దానము చేసినా ధర్మము చేసినా లేక ఆస్తి ఏదో భోగాల ఖర్చు పెట్టినా నియంత్రణ ఉండాలట ధనం మీద. అలా లేనివాడు ఎలా నశిస్తాడు అనడానికి ఒక ఉదాహరణ ఆవిడే. ఆ తర్వాత నేను 17 తర్వాత మళ్ళీ బెంగళూరు వెళ్ళడమే కుదరలేదు. 4 ఏళ్ళు గడిచిపోయింది. బెంగళూరు వెళ్ళడం అంటే మైసూరు వెళ్ళాను కానీ 2019లో స్వామీజీ దగ్గరికి. బెంగళూరులో ఆగలేదు, వారు ఎలా ఉన్నారో తెలియటం లేదు, ఫోన్ నెంబర్లు పనిచేయవు. అంటే దుస్థితిలో గడిపోయారు పాప వాళ్ళు. మీరందరూ ఇలాంటివి తెలుసుకోవాలి. ధనము సంపాదించేటప్పుడు పిచ్చి పిచ్చిగా పాడు చేయకూడదు. రేపు అనేది ఒకటి ఉంటుందని దృష్టిలో పెట్టుకోవాలి. ఎంతో కొంత భవిష్యత్తుకు దాచుకోవాలి. ఈ మాట నేను చెప్పల, నారదుడు ధర్మరాజుకి సభాపర్వంలో చెప్పాడు భారతంలో. అసలు నారదుడికి డబ్బు అవసరమా? ఆయన వైకుంఠం వంటి సమస్త లోకాలకి తలచినంత మాత్రం చేతే తిరగలిగే మహానుభావుడు, అసలు ఏమి తిండి అవసరం లేనివాడు. ఆయన కూడా ధర్మరాజా ఖజానా పాడైపోతుందా లేదో చూసుకో, నీ బ్యాంకులో ఎంత ఉందో చూసుకో, కారు ఉంది కదా అని తిరిగేసి డీజిల్ అందులో చివరిదాకా బొడిపి కూడా కనపడకుండా తిరిగితే దారిలో అయిపోతే ఇబ్బంది పడతావు, ఒళ్ళు దగ్గరెట్టుకో, ఇన్ని సూచనలు చేశాడు. అవి మనం తెలుసుకోవాలి. ఇవాళ ఈ రోజు గడిస్తే కాదు కదండి, నీ ఇంట్లో ఈ పూటకి పబ్బం గడిస్తే కాదు, రేపు పొద్దున్న రేపేం చేయాలి? వార్ధక్యంలో ఏం చేస్తావు? భవిష్యత్తు తరాలకు ఏమివ్వబోతున్నావు నువ్వు? ఇవేమీ తెలుసుకోకుండా నీ దగ్గర పనిచేసే వాళ్ళకి జీతం ఎంత ఇస్తున్నావో తెలుసుకోక ఖజానా పాడు చేసుకుంటే అప్పుడు నీ రాజ్యం నాశనమైపోతుంది. రాజు చాలా జాగ్రత్తగా ఉండాలి, గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి అని గట్టిగా సూచించాడు. అందుకే ధర్మరాజు గారు ఎప్పుడూ ఖజానా ఖాళీ కాకుండా చూసుకున్నాడు. ఎంత దానం చేసినా ఇంకా ఎంత ఉంది ఖజానాలో? ఒకవేళ వాళ్ళ ఖజానా ఖాళీ అయితే రేపు పొద్దున్న దాన్ని ఎలా నింపాలి, ఎలా సంపాదించాలి, ఇన్ని ఆలోచనలు చేశాడు ఆయన. ఇది నారద సూచన. ఇవాళ ఈ నారదుడు మీకు సూచిస్తున్నాడు, మీరు కూడా అలాగే చేయండి. పాడు చేయకండి. జీవితం అంటే చాలా విచిత్రమైనది. ఇవాళ మనం బ్రతకడమే కాక తర్వాత తరాల వాళ్ళు కూడా బ్రతికించాలి. భూగర్భజలం పీకేసామనుకోండి, భూమిలో నీరు లేదు, నేను రేపు పొద్దున వెళ్ళిపోతానుగా, నా తర్వాత సంగతి ఎందుకు అంటేలాగా? నీ తర్వాత తరాల వాళ్ళకు కూడా భూగర్భజలం అందాలి, భూమి వాళ్ళని రక్షించాలి. ఇవాళ నీ ఒక్కడిదే కాదు భూమి, నీ పూర్వులు అనుభవించారు, నువ్వు అనుభవిస్తున్నావు, నీ తర్వాత తరాల వాళ్ళు కూడా ఈ భూమిని అనుభవించేలా చెయ్యాలి. ఇప్పుడు ఈ గుళ్ళు కట్టడం, ఈ ఆశ్రమాలు స్థాపించడం, అన్నదానాది వ్యవస్థ చేయటం తన కోసం కాదు, తన భవిష్యత్ తరాల కోసం అన్నమాట. అలా చేసిన వాళ్ళు మాత్రమే ధర్మాత్ములు, లేనివాడు పరమ పాపాత్ముడు. అటువంటి వాడు నీచ జన్మలెత్తుతాడు. అదే శనైశ్చరుడు అనుగ్రహం ఉంటే ఒక లాభం ఏమిటో తెలుసిన, ఈ ధనము మళ్ళీ జాగ్రత్తగా నిలబడుతుంది. మెల్లిగా అడుగుపెట్టి ఆ ఇంట్లో వాళ్ళని తన అనుగ్రహంతో సంపదలు కూడా అటు ఇటు పోకుండా నిలబెడతాడు. అందుకని శనైశ్చరుడు అన్నారు ఆయన. అటువంటి నీకు నమస్కారం, నన్ను అనుగ్రహించు. దీనులను నమస్కరించినంత మాత్రం చేతని అనుగ్రహించే నీకు నమస్కారం అని నన్ను స్తుతించావు గనక నాయన పిప్పలారా, నీ ఎడల నేను ప్రసన్నుణ్ణయ్యాను. కోరుకో, ఏం కావాలో అది ఇస్తానడగానే పిప్పలాదుడు వినయంగా నమస్కరించి ఇలా అన్నాడు, ప్రభు నన్ను మన్నించి కొన్ని వరాలు ఈ మానవులకి. అద్య ప్రభృతి నోపీడ బాలానాం సూర్యనందన త్వయా కార్యా మహాభాగ స్వకీయాచ కథనోచన. ఈరోజు నుంచి 8 ఏళ్ల వరకు ఉండే పిల్లలని నువ్వు పీడించకు. 8 ఏళ్ళు వచ్చేదాకా పిల్లల మీద శని ప్రభావం ఉండకుండా ఉండుగాక. సూర్యపుత్ర ఈ వరవి అనగానే తథాస్తు అన్నాడు ఆయన. ఎంత భయంకర జాతకుడైనా 8 ఏళ్ళు వచ్చే వరకు మాత్రం వాడి జాతక ప్రభావం వాడికి పూర్తిగా ఉండదు. 8 ఏళ్ళు వచ్చేదాకా ఒక కుర్రాణ్ణి శని పీడించాల్సి వస్తే ఆ శని పీడను 4 భాగాలు చేస్తాడు. శని 1/4 మాత్రమే పిల్లవాడికి ఇస్తాట, 1/4 వంతు తల్లికి, 1/4 వంతు తండ్రికి, ఇంకా మిగిలిందిగా 4 భాగాల్లో 1 మాత్రం పిల్లాడికి ఎడుతుంది, 1 భాగం తల్లి, 1 భాగం తండ్రి, ఇంకా మిగతా 1/4 గురువు గారికి పోతుంది. ఎందుకని, డొనేషన్ పుచ్చుకుంటున్నారా లేదా మరి? అందుకే పూర్వం 8 ఏళ్ళు వచ్చేదాకా పిల్లలకి ఎందుకు సీట్ ఇచ్చేవారు కదా, ఇప్పుడు అర్థమైందా మీకు? 8 ఏళ్ళు వచ్చేదాకా గురుకులానికి పంపలేదు. ఎప్పుడు 8వ ఏట ఉపనయనం చేశాక అప్పుడు గురువుగారి దగ్గరికి పంపేవారు. అప్పుడు ఈ 1/4 శని ప్రభావం గాల్లో వెళ్ళాడేది ఎవరికి అందేది కాదు. గురువుగారి దగ్గరికి వెళితేనే గురువుగారు పుచ్చుకుంటాడు. కృష్ణుడు 8 ఏళ్ళు నిండాక వెళ్ళాడు, రాముడు అలాగే చదువుకున్నాడు. పూర్వకాలంలో అందరూ అలాగే చదివారు. వాళ్ళతో పోలిస్తే కొంచెం మేము బెటర్ అనుకోండి. ఇప్పుడున్న వాళ్ళతో పోలిస్తే వీళ్ళు 3వ ఏట 2వ ఏట కేజీ పీజీ వీళ్ళ మొహం. మేము కాస్త 5 ఏళ్ళు నిండాకే వెళ్ళాం. నేనైతే మరీ పూర్తిగా అనుకోండి, డైరెక్ట్ 4th క్లాస్. అందువల్ల నేను మా గురువుని ఎంత అనుగ్రహించానో ఆలోచించండి. ఈ రకంగా నా దోషాలు ఏమి వాళ్ళకి అందకుండా చేశాం. మా నాన్నగారు ఏం చేశారంటే, ఎందుకు వచ్చింది వీడి ఇంట్లోనే చదువుకుంటాడని నేను చాలా రకాల అబ్బో అదంతా పెద్ద కథ అనుకోండి. చిన్నప్పుడు హిమాలయాలకు వారిపోతే ఇక నన్ను స్కూల్లో ఏం వేస్తారు? అందువల్ల 8వ ఏట డైరెక్ట్గా 4వ తరగతి. సరిగ్గా మా అక్కగారు నేను 1వ క్లాస్. మా అక్కయ్య గారు ఉండేవారు, ఆవిడేమో 3వ తరగతి పేసే 4లోకి వచ్చింది, నన్ను డైరెక్ట్గా 4వ తరగతిలో వేసేశారు. అందుకని ఆవిడకు 1 ఏడాది తగ్గించారు, నాకు 1 ఏడాది పెంచారు. ఇద్దరు 1వ క్లాస్లో ఉండడం కోసం. ఎంత విచిత్రో తెలుసా, మా అక్కయ్య డిసెంబర్లో పుట్టిందిట, 15 రోజుల తర్వాత నేను పుట్టాంట. ఎంత కవల పిల్లలు అయితే మాత్రం 15 రోజుల తర్వాత పుడతారా? నాది 1/1/66, ఆవిడది డిసెంబర్ 65. ఏమి విచిత్రం అండి ఆ రోజుల్లో. 1/1/66 నేనైతే 1/1/65 వేసేసాను అన్నమాట 10th క్లాస్లో. ఆవిడకి 64 వేశారు డిసెంబర్. చాలామంది అడిగేవారు, కవల పిల్లల గురించి విన్నాం, నిమిషాలు తేడాలో పుడతారు, పూట తేడా అన్నారు, కానీ 20 రోజుల తర్వాత కవల పిల్లలు పుడతారని ఇదే మాకు తెలిసింది అనేవారు అనమాట వేళాకోళంగా. సరే అదో పక్కన పెట్టండి. ఎందుకు చెప్తానంటే, నేను స్కూల్కి 8వ ఏట 4వ తరగతి దాకా వెళ్ళలేదు. ఇంకా 4వ తరగతి నుంచి 10th క్లాస్ వరకు స్కూల్కి వెళ్ళడం తప్పనిసరి అయింది. తర్వాత కాలేజీకి వెళ్ళడం తప్పనిసరి అయింది. ఆ తర్వాత లెక్చరర్ ఉద్యోగం తప్పనిసరి అయింది. ఆ తర్వాత ఆ లచ్చిరాజు ఉద్యోగం వదిలి ఈ ఉద్యోగంలోకి వచ్చాను. జరిగింది అది ఉద్యోగం, ఇది సద్యోగం. ఏది ఏమైతే ఇది పక్కన పెడితే, అప్పటి నుంచి మా గురువులు ఈ కథ నేను చాలాసార్లు పురాణం చెప్పినప్పుడు, చిన్నప్పుడు 4వ తరగతి గురువు గారు ఉండేవాడు ఒక ఆయన, ఆయన పేరు కూడా భాస్కర్రావు గారు. ఆయన వచ్చి, ఓహో అందుకేనా నువ్వు 4వ తరగతి దాకా స్కూల్కి రాలేదు అన్నాడు ఆయన. పాపం మీ అక్కగారు మాకు అంటగట్టింది, నువ్వు అంటగట్టలేదు శని దోషం అనేవాడు ఆయన వేళాకోళగా. కానీ నిజానికి అసలు జన్మలో శని ఉంటే కదండి ఇది, పిల్లలందరికీ జన్మశని ఉంటుంది కదా, ఉన్నవాడు సంగతి చెప్పారు. జన్మశని ఉంటే అటువంటి వాడి జన్మశనిని 4 భాగాలు చేసి 1/4 వంతు పిల్లాడికి, 1/4 వంతు తల్లిది, 1/4 వంతు ఏమో తండ్రికి, మిగతా 1/4 గురువులకి ఇచ్చాడే. ఇంకేం కావాలి వరం? ఎప్పుడూ కూడా పిల్లల్నే కాక పెద్దల్ని కూడా ఈ స్తోత్రం చేసిన వాళ్ళని మాత్రం అనుగ్రహించు. ఒకవేళ వాడికి అష్టవశని ఉందండి, అర్ధాష్టవశని ఉంది, లేదా ఏళ్ళు నడిచినని చెప్పాను, లేదా జన్మ లగ్నంలో శని ఉంది, అలాగే జన్మస్థానంలో 2వ స్థానంలో శని ఉన్నాడు, అలాంటప్పుడు అవతల వాళ్ళకి ఇబ్బంది. కానీ వాడు గనక ఈ స్తోత్రాన్ని భక్తితో చేస్తే వాడికి 90% వచ్చే నష్టం 10% ఉండాలి, మిగతాదంతా తొలగించు అనగానే వెంటనే ఆయన అన్నాడు, ఈ స్తోత్రమును విడిచిపెట్టకుండా 40 రోజుల పాటు 2 పూట్ల చేసినటువంటి వాళ్లకు ఉన్న ఏ సిరిదోషాలైనా తొలగించేస్తాను. వాడికి తలకాయ తెగిపోవలసినంత కష్టం వచ్చిన చోట నేను ఒక గోరు మాత్రమే పీకుతానన్నాడు ఆయన. అంటే ఈ స్తోత్రం చేసిన వాడికి కూడా శనిదోషం ఉంటుంది, కానీ ఆ శనిదోషం ఎంతవరకు ఉంటుంది? ఒక వ్యక్తి వాడు యాక్సిడెంట్లో తల పగిలి చావాలి, కానీ ఈ స్తోత్రం చేసుకుని వాడు బయటికి వెళ్ళాడు, అప్పుడు వాడి కాలికి ఏ బండో తగిలి రాయో తగిలి ఒక గోరు పోతుంది. ఇదేమిటండి, గురువుగారు చెప్పినట్టుగా శని స్తోత్రం చేస్తే నా పని అయిపోయి గోరెందుకు విరిగింది అనకండి. గోరు విరిగింది కాబట్టి నువ్వు బతికావు, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు బోరు బోరు మంది కోసం నీ శవం మీద పడి ఆడవారు. అంత దుస్థితి లేకుండా గోరుతో మన కష్టం తొలగిస్తాట ఆయన. అది అదృష్టమేగా. దీనికి ఉదాహరణ చెబుతాను. మా నాన్నగారు చెప్పేవారు ఒక గొప్ప కథ. బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఈ సామర్లకోట నుంచి ఒక రైలు ఏ విజయవాడకు వెళ్ళాలంటే ఓ పూట పూట పెట్టేది, ఒక రోజు పెట్టేది. ఎంత బుల్లి బుల్లి ప్యాసింజర్లు చుక్క 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 అని పొగ కక్కుకుంటూ నానా యాత్ర పడేవి, సింగిల్ లైన్లు అవి ఆ రోజుల్లో. మీరు కూడా చాలామంది చూసే ఉంటారు కదా స్టీమ్ ఇంజన్లు. 1996 తర్వాత అసలు బొత్తిగా లేవనుకోండి. 96 నుంచి ఎలక్ట్రికల్ ఇంజన్లు కూడా మొదలైపోయాయి బాగా అన్ని చోట్లకి. ఓయ్ బాబు ఓయ్, ఒక్కొక్కప్పుడు మా చిన్నప్పుడు కూడా నాకు కొంతవరకు గుర్తే, రాజమండ్రి వెళ్ళాలంటే ఏలూరు నుంచి ఒక రోజు అయిపోయినట్టే, కాకినాడ ఎప్పుడైనా వెళ్ళాలంటే అంతే. హైదరాబాద్ అంటే 2 డేస్ పట్టిందండి బాబు. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి విజయవాడ వెళ్ళాలంటే ఒక రోజంతా కిల్. ట్రైన్స్లో అప్పుడప్పుడు ఫుల్, ఒక్కొక్కసారి నీళ్ళు బలి ఉండేవి, అవి ఆ బొగ్గు కళ్ళల్లో పడేది. అటువంటి కాలంలో ఓ పల్లెటూరు ఉండేది. ఆ పల్లెటూరుకి దాదాపు 5 కిలోమీటర్ల దూరంలో స్టేషన్, రైల్వే స్టేషన్ ఉంది. ఆ స్టేషన్లో ఆ కథ అంతా మీకు చెప్పను, కానీ కథ మాత్రమే చెప్తాను, ఆ స్టేషన్ పేరు చెప్పకూడదు కనుక. మా నాన్నగారికి 2 శిష్యులు ఉండేవారు. ఆ శిష్యుల్లో ఒకడేమో ఆస్తికుడు, ఒకడు నాస్తికుడు. ఒకడేమో ఎప్పుడు గురువుగారి దగ్గర చదువుకున్నాడు చి అని తిట్టేవాడు, గురువుని తిట్టేవాడు. రెండోవాడు మాత్రం గురువుగారు ఏం చెబితే వినేవాడు. మా నాన్నగారు ఇద్దరిని పిలిచి, మరే మీ ఇద్దరిది ఒకే రకమైన జాతకం, శనిదోషం ఎక్కువగా ఉంది కనుక దారిలో శివాలయానికి వెళ్ళండి, ప్రదక్షిణ చెయ్యండి, ఈ శనిస్తోత్రం పిప్పలాదుడు చేసినటువంటి శనిస్తోత్రం చెయ్యండి అని చెప్పారు. గురువుగారు కనుక ఏమనలేకో తల ఊపారు వాళ్ళు. తర్వాత ఈ స్తోత్రం మననం వేసుకున్నాడు ఒకడు, ఒకడు వేసుకోలేదు. ఇద్దరు కలిసి శివాలయం దగ్గరికి వచ్చారు. అందులో పుల్లయ్య అన్నవాడు ఎల్లయ్యతోటి, ఎల్లయ్య ఎల్లయ్య గురువుగారు చెప్పారు ఈ స్తోత్రం చేయకుండా నేను రాను, శివాలయంలోకి వెళ్ళి శివుడికి ప్రదక్షిణ చేసి శని స్తోత్రం చేసుకుని అప్పుడు స్టేషన్కి వెడదాం, రైలు ఎక్కుదాం అన్నట్ట. వీడు ఈ ఊరు నుంచి సామర్లకోట వెళ్ళాలన్నమాట. దారిలో గోదావరి బ్రిడ్జ్ ఉంటుంది. వీడు అన్నాడు, ఆ గురువుగారికి పెచ్చ, ఈ బ్రాహ్మలన్నీ ఇలాగే చెబుతారు, దేవుడు లేడు దియ్యం లేదు, చిచ్చి నేను చెయ్యను అన్నాడు. పోలే నా కోసం నువ్వు బయట ఉండు, ఇద్దరం కలిసి రైల్వే స్టేషన్కి వెడదామంటే తొందరగా వచ్చేయి అన్నాడు ఈయన. పాప ఈ పుల్లయ్య గారు లోపలికి వెళ్ళాడు. శివాలయంలో 3 ప్రదక్షిణలు చేశాడు. ఆ శివాలయంలో ఓ పెద్ద మారేడు చెట్టు ఉంది. ఆ మారేడు చెట్టు యొక్క ఒక ముళ్ళు అటు విరిగి కింద పడింది. ఆ ముళ్ళు వీడి కాల్లో దిగింది. అమ్మ బాబోయ్ అన్నాడు. ఆ ముళ్ళు పెద్ద ముళ్ళేమో, ముదిరిన ముళ్ళేమో, కాల్లో దిగ్గానే రక్తం వచ్చింది, బాధ కలిగింది. ఆ ముళ్ళు తీసేసిన కాలు కొంచెం వాచిపోయింది. 3వ ప్రదక్షిణ అతి కష్టమే చేసి శని దగ్గర ఈ స్తోత్రం చేసుకున్నాడు. గురువుగారు చెప్పిన స్తోత్రం చేసుకుంటుంటే ఏమిటి కర్మ ముళ్ళు గుచ్చుకుందని కొంచెం బాధపడిన వాటి నిజమే. ఆయన అతి కష్టం మీద గుళ్ళోంచి బయటకు వచ్చాడు, కాలు వాచిపోయింది. ఈ బయట ఉన్న ఎల్లయ్య ఉన్నాడుగా, చూసావా మరి గురువుగారు శని స్తోత్రం అంటాడు, శివాలయంలో ప్రదక్షిణ అంటాడు, ఆలయంలో ప్రదక్షిణ చేయబట్టి నీ కాల్లో ముళ్ళు గుచ్చుకుంది, నేను బయట ఉన్నాను దర్జాగా ఉన్నాను. ఇంకో రహస్యం చెప్పనా, ఈ బయట నాకు పరుసు దొరికింది, 500 ఉన్నాయట. ఆ రోజులో 500 అంటే ఆలోచించండి, 1960లో 500 అన్నట్ట. ఆ తర్వాత రైలు తప్పిపోతుంది నాకు, నేను వెళ్ళిపోతాను, నీ కోసం అయితే కథ కష్టం, నువ్వు నడవలేవు ఇప్పుడున్న పొజిషన్లో, నేను నడిచి వెళ్ళిపోతాను అని మిత్రుడిని వదిలేసి ఎల్లయ్య గారు వెళ్ళిపోయాడు 500 పరుసు వచ్చుకొని. ఎప్పుడు లేదు ఆ రోజు రైలు కరెక్ట్ టైంకి వచ్చిందండి, టిక్కెట్ తీసుకుని అది ఎక్కాడు. ఈ పాప వీడు కుంటుకుంటూ ఆ పూట 2 గంటలు ఆలస్యంగా వెళ్ళాడు. ఈయన వెళ్ళిన తర్వాత నెక్స్ట్ రైలు రేపటికి కాని రాదన్నారట, అంత లేట్ అన్నారట. అయ్యో ప్రయాణం దెబ్బతింది అనుకుంటూ ఇంటికి వచ్చేసాడు ఏడుస్తూ. రిటర్న్ జర్నీలో ఎవరో ఎడ్లబడి ఎక్కించుకు తీసుకొచ్చారు. మర్నాడు తెలిసింది ఇంత పూర్వం వీళ్ళు ఎక్కవలసిన రైలు కిటకిటలాడిపోతుంటే ఈ ఎక్కినవాడు గోదావరి బ్రిడ్జి దగ్గర ఆ మెట్ల దగ్గర నిలబడ్డాట. గోదావరి దగ్గర ఎవరో తోశారు, గోదావరిలో కూడా తెచ్చిపోయేవాడు. వాడితో పాటు 5 అడుగులు 10 మందితో తెచ్చారు. చాలామంది వేళ్లాడి తెచ్చిపోయారు. ఇంత దుర్ఘటన ఎప్పుడు జరగలేదు, చాలామంది తెచ్చిపోయారన్నారు. ముళ్ళు గుచ్చుకోకుండా 500 దొరికిన వాడు 500 దొరికిన ఆనందంతో వెళ్ళాడు. పంచ సౌరూప్యకాణి పంచత్వం పొందించింది పోయాడు. ఈ ముళ్ళు వీడి కాళ్ళలో దిగడం వల్ల నడవలేక ఆ రైలు ఎక్కలేదు. ఎక్కితే ఇద్దరు ఒకే చోట ఉండేవారు, ఇద్దరు ఆ ఫుట్పాత్ మీద కూర్చునేవారు. గోదావరి బ్రిడ్జికి అప్పటికి మీరు చూశారు కదా పాత బ్రిడ్జ్ ఎలా ఉండేదో, దాని మించి వీడు కూడా పడి తెచ్చేవాడు. ఇప్పుడు అర్థమైంది వాడికి, మా గురువు గారు చెప్పినట్లు శివాలయంలో ప్రదక్షిణ చేశాను, ఈ స్తోత్రం తెప్పలాద స్తోత్రం చేశాను, అందువల్ల నాకు కాల్లో ముళ్ళు మాత్రమే దిగి చిన్న బాధతో నేను బతికాను, ఇంటికి వచ్చాను. ముళ్ళు దగ్గర వాడు ఫుల్గా పోయాడు. ఇది శని యొక్క అనుగ్రహం అంటే, గురువుల కటాక్షం అంటే. గురువుగారు చెప్పిన మాట మీద నమ్మకంతో చేశాడు, బతికాడండి, నమ్మని వాడు పోయాడండి. అప్పుడప్పుడు మనకు ఇలాంటి సంఘటనలు ఎదురవుతాయి. ఏం గురువుగారు చెప్పినట్టు స్తోత్రం చేస్తుంటే ఎదుగు దెబ్బ తగిలింది, లేకపోతే అదేదో కష్టం వచ్చింది అనుకుంటా. అది కష్టం కాదు, నీకేదో ముద నష్టం రాకుండా కాపాడ్డావు. శిరస్సు తెగిపోవలసిన చోట కేవలం ఒక్క గోరు మాత్రమే పోతుంది, అది అదృష్టమే కదండి. ఒక్కోసారి ఈ శని స్తోత్రం చేసుకుని వెళ్ళినటువంటి వాడికి పరసు పోతే బాధపడ్డాడు ఒకడు. ఇదేంటి గురువుగారు చెప్పినట్టే శని స్తోత్రం చేశాను, ఏమీ కష్టం రాదన్నారు, పరుసు పోయింది అనుకున్నాడు. పరుసులో వాడికి పోయింది 25 రూపాయలు. కానీ అసలు ఆ పూట వాడికి ఆ పరుసుతో పాటు జీవితమే పోవాలి. 25 రూపాయలు తీసుకుని దేవుడు కాంపెన్సేషన్గా దక్షిణ తీసుకుని వాడికి ఆయువు ఇచ్చాడు, లేదా ఇంకేదో కష్టం తొలగించాడు, లేదా దొంగలు పడి వాడు కోట్లు సంపాదించినటువంటి సంపాదన అంతా పట్టుకుపోవలసిన చోట కోట్లు పోకుండా ఈ 2 నోట్లు పోయేంతి. నిజానికి వాడి జాతకంలో కోట్లు పోవాలి, ఇప్పుడు పోయింది 2 నోట్లు. ఎంత అదృష్టం అది మరి, 20 రూపాయలు ఒకటి, 5 రూపాయలు ఒకటి, 2 నోట్లే పోయే వాడికి, పాతికే పోయింది, లేదా కోట్లు పోతాయి. కాబట్టి భగవంతుడి యొక్క అనుగ్రహం కలిగితే భీకర కష్టం శ్రీకరం అవుతుంది. సర్వనాశనం కావలసిన చోట కొంచెం మాత్రం నశిస్తుంది. అదే మాట పిప్పలాదునికి వరముగా ఈ శనిగారు ఇచ్చారు, సూర్యపుత్రుడు ఇచ్చాడు. ఈ స్తోత్రము చేసిన వాడికి తీవ్ర నష్టం జరగకుండా కొంచెం నష్టంతో వాడిని అనుగ్రహిస్తాను, ఆ కొంచెం నష్టంతో వాడి జాతకంలో ఉన్న దోషములు పోతాయి, శని దోషములు పోతాయి, వాడు బాగుపడతాడు. ఇంకొక వరం కోరుకోన్నట్ట. ఈసారి 3వ సారి ఏం కోరుకున్నాడు, ప్రొద్దుటే లేవగానే ముఖం కడిగి కడగానే స్నానం చేసినా చేయకపోయినా సరే ఈ స్తోత్రం ఉదయం పూట పఠించిన వాణిని ఎప్పుడూ పీడించవద్దన్నట్ట. అందుకే సుప్రభాత కాలములో ఈ స్తోత్రము చేసిన వాడికి కూడా శనిపీడ రాదు. ఈ స్తోత్రం అంత గొప్పది, దీన్ని కంఠస్థం చేయండి, రోజు చదువుకోండి. కేవలం 3 శ్లోకాలు ఇవి, మీ మూడు బాగుండి 3 శ్లోకములు కంఠస్థం చేసి ఉదయం పూట స్నానం చేయగానే చదవండి. చేయకపోయినా చదవచ్చు అన్నాడు, కానీ కాస్త పవిత్రంగా చదివితే ఎక్కువ లాభం కదా. చకచకా స్నానం చేయగానే ఉదయం పూట ఈ స్తోత్రం చదివితే అటువంటి వారిని శని ఎప్పుడూ పీడించనని వరమిచ్చాడు పిప్పలాదుని ద్వారా మనకి. ఇంకా అన్నాడు ఈ పిల్లవాడి మీద అభిమానంతో, ఈ స్తోత్రం గొప్పది కనుక. అప్పుడు ఆయన అడిగాడు, తమ వారే చ సంజాతే తైలాభ్యంగం కరోతియః దినాష్టకం న కర్తవ్య తస్య పీడా కథంచన. ఇక్కడుంది ఈ శ్లోకం ఎంత గొప్పదో చూడండి. పూర్వం శనివారం నాడు నువ్వులు నూనె రాసుకోవద్దని ఒక సామెత ఉంది, కొంతమంది అలా చెప్పారు. కానీ ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు, ఈ పిప్పలాదుడు, తమ వారేచ సంజాతే అంటే ఈయన వారం ఏం వారం, శనివారం, అది కూడా చెప్పలేటు మీకు నేను. శనివారం రాగానే ఒళ్ళంతా నువ్వుల నూనె రాసుకొని తలంటుకు స్నానము చేసిన వాడికి ఇక ఎప్పటికీ అష్టమ శని దోషం లేకుండా చేసి అనుగ్రహించు అన్నాడు. ఎప్పటికీ తస్య పీడా కథంచన నా కర్తవ్య, ఎప్పటికీ వాడిని పీడించదు అన్నాడు. అదిగో అప్పటి నుంచి అంత పూర్వం లేదు కానీ ఈ పిప్పలాదుడి ధర్మమానని శనివారం నాడు కూడా ఒంటికి నువ్వుల నూనె రాసుకుని తలంటుకున్నటువంటి వాళ్ళని శని పీడించడం మానేశాడు. ఈ స్తోత్రం చేసుకున్నటువంటి వాళ్ళకి అంత యోగం ప్రసాదించాడు. అష్టమ శనినే తొలగిస్తానన్నాడు ఆయన. ఇక శనివారము నాడు నువ్వుల నూనెతో శనైశ్చర విగ్రహాన్ని అభిషేకించి దాన్ని కొంచెం కళ్ళకి రాసుకుంటే ఈ పైన లేపనంగా అటువంటి వారికి నేత్ర సంబంధమైన పీడలు తొలగిపోతాయి. ఈ నువ్వుల నూనె దానం పుచ్చుకున్న వాళ్ళు భయపడక్కర్లేదట. ఇది దానం పుచ్చుకున్నాక ఈ స్తోత్రం చేసుకుంటే వారిని కూడా శని అనుగ్రహించి వారికి ఏ శని దోషం లేకుండా చేస్తానన్నాడు. ఏమి స్తోత్రాలు జపాలు చేయకుండా ఇలాంటి దానాలు పుచ్చుకుంటే డేంజర్, కానీ ఈ స్తోత్రం చదువుకుని కాస్త గాయత్రి చేసుకుని నువ్వుల నూనె నువ్వులు మొదలైనవి పుచ్చుకుంటే వారికి కూడా శనైశ్చర అనుగ్రహం కలుగుతుందండి, శుభం కలుగుతుందండి. ఎవడో ఒకటి దానం పుచ్చుకోకపోతే జనాలు ఎలా బాగుపడతారు? దానములు పుచ్చుకోవడం తప్పనలా, పుచ్చుకున్న దానానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఎటువంటి దోషమైనా సరే గాయత్రి జపం వల్ల తొలగిపోతుంది. ఇప్పుడు తోటకూర మొదలైనవి, ఉప్పు మొదలైనవి ఈ కార్తీక మాసంలో దానం ఇస్తారు. ఇవ్వగానే ఏం చేయాలి? దశ గాయత్రి జపం చేయాలి. ఇంకా శక్తి పెంచుకోవడానికి 108, ఇంకా శక్తి పెంచుకోవడానికి ఒక సహస్ర గాయత్రి చేశారనుకోండి, వాడు ఎటువంటి దౌర్భాగ్యపు దానం పుచ్చుకున్న పరమ కాంతి స్వరూపుడు పుణ్యాత్ముడు అవుతాడు. ఈ విధంగా ప్రజలకు ఉపకారం చేస్తున్నారు కనుక ఇలాంటి దానం పుచ్చుకునే పురోహితులు మహాత్ములు అవుతారని శాస్త్రం. అన్నిటికీ ప్రాయశ్చిత్తం ఉన్నది. అందున ఈ స్తోత్రమును దానం పుచ్చుకున్నాక చేసినటువంటి వాడికి ఏ గ్రహ దోషములు ఉండవు, అంత గొప్పది అని వరం ఇవ్వగానే ఆనందపడి, మహాత్మా ఇంత కరుణాస్వరూపుడు వినువు, ఇటువంటి నిన్ను కొందరు తెలియక తిట్టడం మొదలెడతారు, ఎవరన్నా ఎవరికైనా పీడ కలిగిస్తే శనిగాళ్ళ దాపురించేవారు అంటారు, ఇక మీదట ప్రజలు నిన్ను తలుచుకొని తిట్టకుండా ఉండేటట్టు వరం ఇమ్మనగానే ఈ మనుషులు నేను మరుస్తాను అయినా, నువ్వు అడిగిన అన్ని వరాలు ఇస్తాను కానీ ప్రజలు మాత్రం నన్ను తిట్టకుండా వరం నేను ఇవ్వలేను, తిట్టుకుంటే వాళ్ళ కర్మ వాళ్ళదన్నాడు ఆయన. అంటే ఆ వరం ఆయన కూడా ఇవ్వలేనన్నాడు. మనకి తెలియదు కానీ నువ్వెక్కడ దాపురించేవరా శనిగాడు అంటారే, శని గాడ అనకండి, శని గాడ్ అనండి, శని గాడ అనండి. ఆయన గాడ్డే సందేహం లేకుండా. ఆయన ఎక్కడ మనల్ని బాధపడుతున్నాడండి, మన పాపాలు మనం అనుభవిస్తున్నాం. శనైశ్వరుడు మహాత్ముడు ఆయన, ఆయన పేరు చెప్తూ ఉడిగిపోతారు. నవగ్రహాలకి ప్రదక్షిణ చేయని వాళ్ళు ఉన్నారు ఇప్పుడు కూడా, గుళ్ళోకి వస్తే అమ్మో నవగ్రహాలు అండం. అలా వాటికి నమస్కరించక వాటికి ప్రదక్షిణ చేయక ఎంతోమంది నశిస్తున్నారు. నిజంగా ఈ గ్రహములకు భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణ చేస్తే అటువంటి వాడికి ఏ పీడ ఉండదండి. ఎప్పుడు వీలుంటే అప్పుడు ప్రదక్షిణ చేయండి, ఒక రాత్రులు తప్ప పగలెప్పుడు కూడా ప్రదక్షిణ చేయండి. హాయిగా ఇంటికి వెళ్ళండి, కాళ్ళు ఏం కడుక్కోకర్లా, కాళ్ళు కడుక్కోవాలి, నేను ఎత్తి కడుక్కోవాలి, ఇది ఉట్టి అసత్యం. ఒకవేళ ఏ గుళ్ళో అయినా నియమం ఉండి శనైశ్వరాలయంలో కాళ్ళు కడుక్కోమని అర్చకులు చెప్పినప్పుడు మాత్రం వాళ్ళ మాట కాదనకూడదు కాబట్టి కడుక్కోండి. మీకుగా మీరు మాత్రం నవగ్రహ ప్రదక్షిణానంతరం కాళ్ళు కడుక్కోవలసిన అవసరం లేదు. ఒక్క శనికి ప్రత్యేక దోష నివారణకి కనుక అభిషేకాలు చేయించుకుంటే అప్పుడు కొంచెం బెల్లం ముక్క నివేదన చేసి తింటే అప్పుడు ఇంక వాడికి ఏ దోషము లేదని శాస్త్రం. అటువంటిప్పుడు కాస్త బెల్లం ముక్క నోట్లో వేసుకోండి అంతే. ఇక ఇదే కాక ఎప్పుడైనా పర్వకాలాలు వచ్చినప్పుడు అంటే సంక్రాంతులు, చతుర్దశులు, అష్టమి ఇటువంటి ప్రత్యేక కాలాలలో ఈ శనైశ్చర స్తోత్రం, ఈ 3 శ్లోకాలు ఇందాక చెప్పిన శ్లోకాలు కనుక పారాయణ చేస్తే కురుక్షేత్రంలో గ్రహణ స్నానానంతరం 1,00,000,000 బంగారము త్యాగం చేసినంత ఫలితం కలుగుతుంది. కురుక్షేత్రంలో స్నానం చాలా గొప్పది, గ్రహణం అయ్యాక స్నానం ఇంకా గొప్పది, స్నానానంతరం చేసే సువర్ణదానం చాలా గొప్పది. చాలా పర్యాలు చెప్పాను మీకు. కురుక్షేత్రం ఒకటి, సౌరాష్ట్రంలో ప్రభాస క్షేత్రం, ఇటువంటి స్థానములలో గ్రహణ స్నానము చేసి బంగారము దానము చేస్తే మహాఫలితం వస్తుంది. అలా స్నానం చేసి దానం చేయలేని వాళ్ళు గ్రహణానంతరం ఈ స్తోత్రం చేసుకుంటే నిజంగా బంగారం దానం చేసిన ఫలితం కలుగుతుంది. అలాగని దానం మానేమని కదా సుమ, చెయ్యలేని వాడికి చెప్పాడు. 3 శ్లోకాలు ఎంత గొప్పవి, మరొక్కసారి చదువుతాను మీకోసం. నమస్తే క్రోధ సంస్థాయ పింగళాయ నమోస్తుతే, నమస్తే బభ్రురూపాయ కృష్ణాయ చ నమోస్తుతే, నమస్తే రౌద్రదేహాయ, నమస్తే చాంతకాయ చ, నమస్తే యమ సంజ్ఞాయ, నమస్తే సౌరయే విభో, నమస్తే మంద సంజ్ఞాయ శనైశ్చర నమోస్తుతే, ప్రసాదం కురు దేవేశ దీనస్య ప్రణతస్య చ. మీకోసం నేను 3 సార్లు చదువుతున్నాను. 3 సార్లు వింటే వాళ్ళకి చాలా శక్తి కలుగుతుంది. కాబట్టి పిప్పలాదుడు స్వయముగా చేసినటువంటి ఈ స్తోత్రం మీకోసం 3వసారి చదువుతున్నాను, శ్రద్ధగా వినండి.
నమస్తే క్రోధ సంస్థాయ పింగళాయ నమోస్తుతే, నమస్తే బభ్రురూపాయ కృష్ణాయ చ నమోస్తుతే, నమస్తే రౌద్రదేహాయ నమస్తే చాంతకాయ చ నమస్తే యమసంజ్ఞాయ నమస్తే సౌరయే విభో, నమస్తే మందసంజ్ఞాయ శనైశ్చర నమోస్తుతే, ప్రసాదం కురు దేవేశ దీనస్య ప్రణతస్య చ.
ఇంతటి శక్తివంతమైన ఈ స్తోత్రం మీరందరూ కూడా చేసుకుని తరించండి. మీకోసం దీన్ని వాళ్ళు వీళ్ళు కట్ చేసి కింద స్క్రిప్ట్ కూడా స్క్రోలింగ్ వేస్తూ అందించే ఏర్పాటు చేయిస్తాను. దీన్ని 40 రోజులు విడిచిపెట్టకుండా చేయండి, అందరికీ దీన్ని ఫార్వర్డ్ చేయండి. అపూర్వమైనది ఈ స్తోత్రం. ఇవాళ యూట్యూబ్లో దీన్ని పెట్టిన తర్వాత మీరు రోజు పారాయణ చేసుకోండి. ఎప్పుడు మొదలెడతారు? రేపు శనివారం నుంచే మొదలెట్టండి. తర్వాత దీనివల్ల వచ్చే శుభం మీరే పొందుతారు. ఇక్కడితో మనకి పరమ పవిత్రమైన అత్యంత పవిత్రమైన స్కాంద పురాణంలోని నాగరఖండం పూర్తవుతుంది. ఇక ఇక్కడి నుంచి రేవాఖండం ప్రారంభమవుతుంది. రేవా అనగా నర్మదా, నర్మదా నదికి రేవా అని పేరు. ఈ రేవాఖండంలో ఎన్నెన్ని విచిత్ర కథలు ఉంటాయో, సత్యనారాయణ వ్రత మహాత్మ్యం కూడా ఇందులోనే ఉంటుంది. అసలు స్కాంద పురాణం పూర్తిగా చెప్పాలంటే, నిజంగా మనస్ఫూర్తిగా చెప్పాలంటే ఓ సంవత్సరం చెప్పాలి. అలా చెప్పుకుంటూ పోతే మిగతా పురాణాలు ఉండవు, నాయువు కూడా సరిపోదు. అందుకని నేను చాలా వరకు మీకోసం న్యాయం చేస్తూ, క్లుప్తం చేస్తూ, సారాంశం అందిస్తూ ముఖ్య స్తోత్రాలు అందిస్తున్నాను. ఒకప్పుడు ధర్మరాజు పాండవులందరికీ అధినాయకుడు, మహానుభావుడు, తీర్థయాత్రలు చేశాడు. అరణ్యవాసం చేసినప్పుడు వాడు చేసినంత తీర్థయాత్రలే. 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం. ఈ 12 ఏళ్లలో ఎక్కువ భాగం తీర్థయాత్రలు చేశారండి. అరణ్యవాసాన్ని వాడు సద్వినియోగం చేసుకున్నారు. నగరాల్లోకి వెళ్ళకూడదు కానీ అడవుల్లో తిరగచ్చు కాబట్టి. ఆ రోజుల్లో శ్రీశైలం అరణ్యం, దండకారణ్యం, ఇదిగో నర్మదా అరణ్యం, హిమాలయం అరణ్యం, ఇలాంటి అరణ్యాలన్నీ చూసుకుంటూ వెళ్ళారు. వెంకటాచలం అరణ్యం, అటువంటి అరణ్యాలు చూశారు. అడవుల్లో ఉన్న గ్రామాలకు వెళ్ళొచ్చు వాళ్ళు. ప్రధాన నగరాలు హస్తినాపురం కానీ, అయోధ్యాపురం కానీ, ఇటువంటి వాటిలోకి అడుగు పెట్టకూడదు. అందుకే వాళ్ళు తీర్థయాత్రలు ఎంత బాగా చేశారు. వాళ్ళ అదృష్టం ఏంటంటే, తీర్థయాత్రలు చేస్తున్నప్పుడు వాళ్ళతో పాటు కుల పురోహితుడు ధౌమ్యుడు ఉన్నాడు, రోమశ మహర్షి కూడా వచ్చాడు, మార్కండేయుడు వచ్చాడు. మార్కండేయుడు ధర్మరాజు గారికి ఎన్ని చెప్పాడండి, ఆ ఇంద్రజమున చరిత్ర అంతా చెప్పింది మార్కండేయుడే. ఇంతమంది కూడా ఉన్నారు. ఇలా ధర్మరాజు గారు అన్ని యాత్రలు చేసుకుంటూ చేసుకుంటూ నర్మదా నది దగ్గరకు వచ్చారు. చాలా అద్భుతమైనటువంటి ప్రాంతాలు నర్మదా తీరంలో ఉన్నాయి. మిగతా నదుల కంటే నర్మదా నదికి ఎక్కువ శక్తి ఉన్నదని ఎన్నోసార్లు పురాణాల్లో చెప్పారు. అటువంటి నర్మదా నదీ తీరానికి వచ్చాడు ఆయన. శర్మద యమదండక్షతవర్మద అతి కఠిన ముక్తి వనిత చేతో మర్మద అంబునివారిత దుర్మద, అటువంటి నర్మదా నది దగ్గరకు వచ్చాడు ఆయన. ఆ నదిలో స్నానం చేసిన, ఆ నదిని చూచిన సకల శుభాలు ఇస్తుందది. అందుకని శర్మ దా అంటే ఇచ్చినది. శర్మద సుఖాన్ని ఇస్తుంది, శాంతిని ఇస్తుంది. నదిలో స్నానం చేసినా, దానిని దర్శనం చేసుకున్నా, అక్కడ దానం చేసినా ఆ వ్యక్తులు పరమసుఖం, శాంతి అనుభవిస్తారు. యమదండక్షత వర్మద, యముడు పాపాత్ములు తన దండంతో చితక్కొట్టేస్తాడు. ఇప్పుడు యముడు కొట్టే దెబ్బల నుంచి మనల్ని ఎవరు రక్షిస్తారు? యమదండక్షత వర్మద, యముడు కొట్టే దెబ్బల వల్ల గాయం కాకుండా కాపాడే శక్తి నర్మదా నదికి ఉన్నది. నర్మదలో స్నానం చేస్తే గురువుగారితో అక్కడికి వెళ్ళి ఆ తీర్థములు చూసి 5 రోజులు అక్కడ ఉంటే అప్పుడు వర్మ అంటే కవచమును ద ఇస్తుందట. యముడు మిమ్మల్ని కొట్టాలండి, కొట్టడానికి దండం ఎత్తాడు, ఓ దెబ్బ కొట్టాడు, అప్పుడు గాయం అవుతుంది. అలా గాయం కాకుండా ఏం చేస్తుందన్నమాట నర్మదా నది? ఒక కవచం కప్పుతుంది మన మీద, కవచమును ఇస్తుందట. వర్మద అంటే కవచమునిచ్చున్నది. అప్పుడు ఏమవుతుంది? యముడు అలా కొట్టగానే ఈ కవచానికి తగులుతాయి, లోపలున్న మన చర్మం వరకు దెబ్బలు తగలవు. అప్పుడు ఎంత లాభం మనకి? యముడి దెబ్బలు కూడా తగలనంత గట్టి కవచం ఇస్తుందండో, మళ్ళీ మామూలు కవచం కాదు. ఇదో మన వాళ్ళు బుల్లెట్ ప్రూఫ్ అని అమ్మారు. 2 బుల్లెట్లు అయ్యాక 3వ బుల్లెట్కి ప్రూఫ్ పోయింది, మొత్తం రూఫే లేచిపోయింది అవతల ఆవిడికి తెచ్చింది దెబ్బకి. కొంతమంది బుల్లెట్ ప్రూఫ్ వేసుకున్నారు, డామని బాంబు పేలింది, చచ్చిపోట్లా మనం చూసాం కదా. అటువంటి దెబ్బలు
తగలకుండా ఈ కవచాలు కాపాడలేవు. కానీ యముడి దెబ్బలు తగలకుండా ఉండేంత గట్టి కవచమును ఒక్క నర్మద మాత్రమే ఇస్తుంది. అందుకని గురువుని నమ్మి అక్కడికి రండి, మీరు అందులో స్నానం చెయ్యండి, అక్కడ 5 రోజులు ఉండండి, వినండి, మీ జాతకం బాగుపడుతుంది. యమ దండక్షత వర్మద అటువంటి కవచమును ఇచ్చున్నది, అది నర్మద. అతి కఠిన ముక్తి వనితా చేతో మర్మద చెప్పారుగా. ఎవరైనా మెత్తపడతారట, చిచ్చి నిన్ను పెళ్లి చేసుకుని అన్నవాడు కూడా 4 సార్లు బతిమాలితే ప్లీజ్ ప్లీజ్ అంటే 4వ సారి మెత్తబడి పోన్లేదు ఇక్కుమాల నాకంటే 10 ఏళ్ళు పెద్దాడైనా పర్వాలేదు, సిమెంట్ ఇటుకలు చేసుకున్నా పర్వాలేదు, పోన్లే పెళ్లి చేసుకుందాం అని నచ్చి అంత పూర్వం ప్రేమించి పెళ్ళి కాక బాధపడుతున్న వాడైనా పర్వాలేదు అని కొంచెం మెత్తపడచ్చట. ఏ స్త్రీ అయినా బతిమాలితే, అందరూ అని కాదు కొంతమంది అయినా మెత్తపడచ్చు కదా. ఆఖరికి రంభ వంటిది కూడా మెత్తపడుతుందిట. కానీ ఎప్పటికీ మెత్తబడిన ఒక ఆవిడ ఉంది, ఆవిడ రమ్మంటే రాదు, ఆవిడే మోక్షకన్య, మోక్షకాంత. అంటే అంతరార్థం ముక్తి అంత తేలిగ్గా నిన్ను వరించదు, కానీ ఆవిడ మనస్సులో ఉన్న మర్మమును కూడా మనకిస్తుందిట. అంటే మోక్షకాంత మనల్ని వరించేలా చేసే శక్తి ఒక్క నర్మదకున్నది. ఎంత మంచి మాట చెప్పాడండి, నర్మదలో స్నానం చేస్తే ముక్తి వరిస్తుంది, భుక్తి ముక్తి రెండు వరిస్తాయి. అంబు నివారిత దుర్మద, అంబు అంటే నీరు, ఆ నీళ్లలో స్నానం చేయండి, ఆ నీటి ద్వారా దుర్మదమును తొలగిస్తుంది, నీలో ఉన్న మదం తొలగిపోతుంది. మదం అంటే చాలా భయంకరమైనది, అహంకారం కంటే ఎక్కువైనది మదం. నేను గొప్పవాడిని, నేను పండితుడిని, నేను అది ఇది అంటూ రోజు ఏదో రకంగా మేము గొప్పవాళ్ళు అనుకుంటూ ఉంటారన్నమాట. కొంతమంది శక్తి ఉండదు, గొప్పవాడు అనుకుంటాడు. పులిని చూసి నక్క వాత పెట్టుకుందిట, పులికి ఒళ్ళంతా చారలు ఉన్నాయి, అందుకని నక్క పులి గొప్పతనం ఏమిటనగా చారలు ఉన్నాయని చెప్పారట ఎవరో, అయితే ఆ మాత్రం చారలు నేను తెచ్చుకుంటానని దబ్బనం కాల్చి వాతలు ఎట్టుకుంది, వాతలు పుండు మిగిలింది. కానీ దీన్ని చారలు చూసేవాడు భయపడలేదు, సరిగదా, 2 కుక్కలు కొరికేయట, అందుకని పులిని చూసి నక్క వాత పెట్టుకుందన్నారు. అంటే పులిలేక వేషం వేసుకుంటే మనం పులి అవుతామా? గాడిదకి పులి చర్మం చెప్పినా గాడిద కయ్యా 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 అని అరుస్తుంది. పులిలాగా ఎక్కడ గర్జిస్తుంది దాని బతుక్కి, గంటరించడానికి గొంతు ఎక్కడ ఏడిసింది? వెనకడికి ఎవడో పద్మాకర్ గారిలో నేను పాడేస్తారు ఓపెన్ చేసి చెప్తానన్నాడు. 2 రోజులు చెప్తే 3వ సారి చంద్రశేఖర్ గొంతు అలా వస్తుంది. ఎంత అనుకరించడానికి పద్మాకర్ పద్మాకరే, నువ్వు నువ్వే, నీ లెవెల్ నీది, ఎవడ లెవెల్ వాడిది. అందువల్ల ఇక్కడ డూప్లికేట్ డూప్లికేటే కేటి కేటి పొమ్మన్నారు. ఒకళ్ళని అనుకరించడం అనవసరం. మహానుభావుడు ఘంటసాల గొంతు ఘంటసాలది, ఆయనలా పడదాం చూస్తే ఎంతోమందికి ఘంటసాల లేక ఇది పెంటసాల అయిపోతుంది. ఆయన మహానుభావుడు, ఆయనతో ఎక్కడ పోల్చుకుంటామండి? ఎన్నాళ్ళైనా అటువంటి వాడు మళ్ళీ పుట్టడు అంతే, ఆ స్థాయి ఆ లెవెల్ వేరంతే. ఆయన ఒక కారణ జన్ముడు అంతే. ఎంతమంది ప్రయత్నించారండి అలా పాడదామని. ఆయన పాటలో ఒక ఆయన పాడాడు, చాలా ప్రసిద్ధికెక్కిన గాయకుడు, ఏదో రోజున టీవీలో చూశాను పాడాడు అన్నమాట. నీ కురులే నన్ను సోకిన వేళ హాయిగా రగిలేను తీయని జ్వాల. ఈ తీయని జ్వాల అన్న చోట ఆయనకి చచ్చినంత పని అయింది, నేను చూశాను విన్నాను. అలా పాడలేరు, అదే భగవంతుడు ఆయనకి ఇచ్చిన వరం, అది ఆయన ఎలా ఆయన పాడేస్తాడంతే. అందువల్ల ఎందుకు చెప్తున్నానంటే, నేను ఈ అహంకారంతో నేను అలా అవ్వాలి, అంతకంటే గొప్పవాడిని అవ్వాలనుకోవడం ఉంది, నేను గొప్పవాడిని అనుకోవడం అది భ్రమ. ఈ అహంకారం, ఈ దురహంకారం, ఈ మదం తొలగించే శక్తి నర్మదా నదికున్నది. అందుకే నర్మదలో స్నానము చేసినంత మాత్రము చేత దుర్మదం తొలగుతుంది. కాకపోతే నర్మదా తీరంలో 5 రోజులు ఉండమని ఎందుకు చెప్పారు తెలుసా? మానవుడు పంచభూతములతో కూడిన శరీరం ధరించాడు. మన శరీరానికి 5 భూతములు అధిష్టాన దేవతలు ఉన్నాయి. 1 భూమి, అగ్ని, జలము, వాయువు, ఆకాశం. పృథివ్యాపస్తేజో వాయురాకాశములనే పంచభూతములతో ఈ శరీరం ఏర్పడింది. ఈ పంచభూతముల నుంచి పంచశిరస్కుడైన శివుడు మాత్రమే రక్షిస్తాడు. పంచశిరస్సుల మీద నుంచి కొంచెం నీరు బయటికి తీసి, శివుడికి 5 తలలున్నాయన్నారు కదా, 5 తలల నుంచి 5 నీటి బిందువులు భూమి మీదకి విడిచిపెట్టాడు, అదే నర్మదయ్యింది. ఈ పంచశిరస్సులతో కూడినటువంటి జలమది, శివుని పంచశిరస్సుల యొక్క ఏకీకృత జలము కాబట్టి అందులో స్నానం చేస్తే మళ్ళీ పాంచభౌతిక శరీరములో ప్రవేశించక ముక్తి పొందగలుగుతాడు ఒకనొకప్పుడు వీడు. అలా భక్తితో స్నానం చేస్తే ఇక పంచత్వం ఉండదు, ఈ పంచభూతమయమైన శరీరపు బెంగలుండవు. ఒకవేళ వస్తే ఉత్తమ జన్మ వస్తుంది, ఆ జన్మలో వాడు పంచభూతాలకు అతీతుడైన పరమాత్మ స్వరూపుడు అవుతాడు. నారదుడి వంటి జన్మ వస్తుంది అన్నమాట, ఉత్తమ జన్మ వస్తుందన్నమాట. అందుకని అక్కడ స్నానం చెయ్యాలన్నారు. అక్కడ 5 రోజులు ఉండాలన్నారు. 5 రోజులు ఉన్నవాడికి ఇక చెప్పాను కదా, శివుడి పంచశిరస్సుల యొక్క అనుగ్రహం కలుగుతుంది. మొదటి రోజు శివుడు సద్యోజాతం అనే ముఖంతో చూస్తాడు. అక్కడ ఉంటే శివుడికి ఎన్ని తలలు ఉన్నాయని చెప్పాను నేను, సద్యోజాతము, వామదేవము, అఘోరము, తత్పురుషము, ఈశానము అని 5 ముఖాలు ఉన్నాయి. నర్మదా నదీ తీరంలో ఒక రాత్రి నివసించాడు, అప్పుడు సద్యోజాత ముఖంతో చూస్తాడు. 2వ రోజు నివసించాడు, అప్పుడేం చేస్తాడు, అఘోర ముఖంతో చూస్తాడు. 3వ రాత్రి కూడా నివసించాడు, అక్కడి నుంచి వేరే ఎక్కడికి వెళ్లకుండా అక్కడే ఉన్నాడు, అప్పుడు వామదేవమనే ముఖంతో చూస్తాడు. 4వ రాత్రి కూడా అక్కడ నిద్రిస్తే తత్పురుష ముఖంతో చూస్తాడు. 5వ రాత్రి నిద్రిస్తే ఈశాన్య ముఖంతో చూస్తాడు. అందుకని కంప్లీట్గా 5 డేస్ ఉండాలి. 5 పగళ్ళు కానీ 5 రాత్రులు కానీ మొత్తం మీద 5 ఉదయములన్నా 5 రాత్రులన్నా అక్కడ ఉండాలట. అప్పుడు వాడు పంచత్వం పొందాడు. అంత గొప్ప దివ్యశక్తి ఆ ప్రాంతంలో నర్మదా నదీ తీరంలో ఉన్నవాడికి శివుడి అనుగ్రహంతో లభిస్తుంది. అందుకని అక్కడ ఉండాలి. అటువంటి ప్రాంతానికి మన ధర్మరాజు గారు తీర్థయాత్రల బంకతో వచ్చాడనమాట. అక్కడికి వచ్చి స్నానం చేసి మార్కండేయుడికి నమస్కరించి భక్తితో నమస్కరించి ఇలా అడిగాడు, ఈ నర్మద చాలా గొప్పదని మీరు చెప్పారు, ఈ తీరానికి నన్ను తీసుకొచ్చారు, ఇక్కడ ఉన్న ఈశ్వర దర్శనం చేయించారు, అసలు ఈ నర్మద భూలోకానికి ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, దీని కథ ఏమిటి, కమామిషం ఏమిటి, మహిమ ఏమిటి, ఇవన్నీ చెప్పమనగా అప్పుడు మార్కండేయుడు పరమభక్తితో చంద్రశేఖరుడికి నమస్కరించి ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. పూర్వకాలంలో పురూరవుడని ఒక చక్రవర్తి ఉన్నాడు. ఆయన చాలా గొప్పవాడు. చంద్రుడికి తార వల్ల బుధుడు అని ఒక కొడుకు పుట్టాడు. గ్రహాల్లో ఒకడు ఆ బుధుడు. ఈ బుధుడు ఇల అనే ఆవిడని పెళ్లి చేసుకున్నాడు. ఈ బుధుడికి ఇలకి పుట్టినటువంటి వాడిని పురూరవుడు అంటారు. పురూరవుడికి కొంతకాలం ఊర్వశి సంపర్కం కలిగింది. ఊర్వశి ఆయన వదిలిపెట్టింది, దాంతో పిచ్చేడైపోయాడు పాప ఆయన. ఈ వ్యామోహం ఎంత గొప్పది, మహాతపస్సు చేసుకుని మహాపరాక్రమంతో భూమండలాన్ని పరిపాలించే నేను క్షణికోద్రేకంతో నిలుకడలేని ప్రేమ కలిగిన దేవవనిత ఊర్వశి వ్యామోహంలో పడ్డాను, ఈ ఊర్వశి నన్ను వదిలిపోయింది, ఈ ఊర్వశి వ్యామోహం వల్ల తపస్సు నశించింది, పిచ్చాండ్ అయిపోయాను, దీనివల్ల నాకు పాపం వచ్చిందని పశ్చాత్తాపం పొందాడు ఆయన. నిజంగానండి, ఊర్వశి వ్యామోహం వల్ల ఆయన పడిన బాధ అంతా ఎంత కదా, మీరు ఆశ్చర్యపోతారు. గొడ్డిప్పు తిరిగేసట, ఊర్వశి నువ్వే నా ప్రేయసి, స్వర్గాదపి నువ్వే గరీయసి అంటూ తిరిగట్టు పిచ్చాళ్ళ. దాదాపు 10 సంవత్సరముల కాలం దిశములతో గోచిగొడ్డ లేకుండా ఊర్వశి ఊర్వశి అని వెళ్ళిపోయాడు పాపం. వాళ్ళ అబ్బాయి నహుషుడు పరిపాలించాడు ఆ కాలంలో. పురూరవుడి కొడుకే నహుషుడు అంటే, నహుషుడు కొడుకు యయాతి, యయాతి కొడుకే యదువు, ఆ యదువు సంతానం యాదవులు. అంత గొప్ప చక్రవర్తి పురూరవుడు అంటే ఆలోచించండి. ఆ యయాతి కొడుకుల్లో ఒక కొడుకు పూరువు, ఆయన వంశమే ఈ కౌరవ పాండవులు వీళ్ళంతా పూరు వంశం వాళ్ళు కనుక పౌరవ అన్నారు. ఆ తర్వాత కురుమహారాజు వచ్చాక పౌరవ పోయి కౌరవ అయిపోయారు వాళ్ళు. అంత వంశమునకు మూలకారకుడైన పురూరవస్ చక్రవర్తి స్త్రీ వ్యామోహంలో పడి తనను తానే మరిచిపోయి పిచ్చాడైపోయాడంటే ఆలోచించండి. 10 ఏళ్ల తర్వాత జ్ఞానోదయమైందిరండి. ఆయనకి 10 ఏళ్ళు గడిచాక ఒకరోజున కురుక్షేత్రంలో కనపడింది ఎవరు, ఊర్వశి. అక్కడ కనపడితే ఈయన, ఊర్వశి ఇక్కడ కనపడ్డావా అనగానే, ఏమిటి గొడ్డి పుదిరిగా ఉన్నా కానీ అప్పుడు చూసుకున్నట్టు గుడ్డలేదని. అప్పుడు వెంటనే ఎవరో పట్టుకొచ్చి అరిటాకులు కట్టారు. అరిటాకులు కడితే ఎంత, కట్టకపోతే ఎంత అన్నారు. గాలి వేస్తే అరిటాకులు ఏమవుతాయి మీకు చెప్పాలా, ఏదో టెంపరీగా కట్టుకుని పాపం. ఆ తర్వాత మళ్ళీ ఊర్వశి ఇచ్చినటువంటి మరో దేవతా వస్త్రం కట్టుకున్నాడు. దేవతా వస్త్రాలు అంటే 2 అర్థాలండి, అసలు వస్త్రాలు లేకపోయినా దేవ వస్త్రాలు అంటారు. దేవతలు ఇచ్చే మంచి వస్త్రాలు కూడా దేవ వస్త్రాలు అంటారు. తెలుసుకో మీకు ఆ విషయం, దేవవస్త్రం అంటే ఏమీ లేదని అర్థం. వాడు దేవవస్త్రం ధరించాడు అంటే ఏమీ లేకుండా ఉన్నాడు. అందుకే సుందరకాండలో దేవ మార్గంచ దర్శిత అంటే కొంతమంది ఆకాశం చూపించారు, దేవ మార్గం అంటే అది కాదు, మల మార్గం చూపించాడు అని అర్థం. రామరామ వానరులు తాగిన మేకంలో దేవ మార్గం చూపించారట, కోతులు కదా అందుకని చూపించాడు అంటాడు అన్నమాట.